అసలు ఈ పేర్లు పెట్టడం వరకు అసలు ఎంత అంతరార్థం ఉందో తెలుసా? ఈ వంకతో అయినా మనం మరణించేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటాం. అజామిళుడు నారాయణ అని పేరెట్టాడు. అందువల్ల చివరి రోజులు ఆ నారాయణుడు గుర్తొచ్చి నారాయణ అని పిలవగానే వెంటనే యమకంకర్లు పోయారు. ఆయన హాయిగా ఇంకో 10 ఏళ్ళు బతికాడు, మోక్షం పొందాడు. అదే నారాయణ అని పేరు పెట్టి కూడా నారిగా, మరే నారిగా అంటే నువ్వు వచ్చే దంపులో మన కాలి కింద ఉన్న నారై పుడతావు, పీచయి పుడతావు, ఎంత పేచి వస్తుంది? ఖచ్చితంగా ఉన్న పేరే పిలవండి అన్నమాట. ఈ రోజు నుంచి అందమైన పేరే పిలవండి. అలాగే భార్యామణులు కూడా నేను చాలాసార్లు సలహా ఇచ్చి విసిగిపోతున్నాను, ఏమే అని పిలవకండి. ఏమే అని చివరి రోజుల్లో చచ్చే ముందు పిలిస్తే ఈ ఏమే అనే పేరుతో ఉన్న ఒక రాక్షసు ఉంది, అది మిమ్మల్ని మెడకి తాడేసి పట్టుకుపోతుంది యమలోకంలో. ఏమే అనేది ఒక భయంకర రాక్షసు, తెలుసా, యమలోకంలో ఉంటుంది అది. కాబట్టి భార్యను చక్కగా అందంగా దేవతానామంతో పిలవండి. మీకు ఇష్టమైతే అమ్మనామంతో పిలవండి, లేదంటే హరి అని పిలవండి. నేను చెప్పాను ఒక 2 దంపతులు ఉండేవారు, వాళ్ళిద్దరిని మీరు హరినామస్మరణతో పిలుచుకోండి అంటే భార్య భర్తని హరి అనేది, అలాగే భర్త భార్యని హరి అనేవాడు. ఆ ఇద్దరు ఇప్పుడు హరి అన్నారు, కానీ చచ్చిపోయే ముందు హరి హరి అనుకున్నారుగా, అందువల్ల హరి అనగానే హరిలోకానికి వెళ్ళారు వాళ్ళు. అందువల్ల ఈ రోజు నుంచి భార్యాభర్తలు కూడా తిట్టు పేర్లు ఏమే ఒరే అని పిలవకండి. ఇప్పుడు మధ్యలో సోషల్ కల్చర్ వచ్చింది కదా, భార్యని వీడు ఏమే అంటే ఏరా అంటుంది ఈవిడ. ఈ ఏరా ఏమే అనుకుంటూ చచ్చిపోతే ఇక తర్వాత అంతే, యమధర్మరాజు గారు రారా పోరా అని కర్రతో నాలుగిస్తాడు. భగవన్నామమును పవిత్రముగా నాలుక చివర నుంచి ఉచ్చరించడం మొదలు పెడితే వచ్చే లాభం ఎంతో తెలుసా? ఏనాడు మా ఇంట్లో అప్పుడప్పుడు అడుగు పెట్టే భక్తులకు తెలుస్తుందన్నమాట, అమ్మగారిని నేను ఎలా పిలుస్తూ ఉంటానో తెలిసి ఓహో ఇలా పిలవాలా అని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. ప్రేమగా మాట్లాడితే పశువులు కూడా వశమవుతాయి, కాబట్టి తస్మాత్, కాబట్టి తథైవ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. వచనే కాదరిద్రత, నీ దగ్గర ఇవ్వడానికి డబ్బు లేకపోవచ్చు కానీ మాటకి దారిద్ర్యం ఏంటండి? చక్కగా మాట్లాడండి. అలా మాట్లాడక మహాత్ములకు అపచారం చేస్తే ఎప్పుడూ నష్టమే. ఒక పుణ్యాత్ముణ్ణి అన్యాయంగా బాధ పెట్టావు, ఆ పాపం ఇవాళ నీకు మహిష రూపంలో వచ్చింది అనగానే ఇంద్రుడు బెంగపెట్టుకుని బాధపడి అయ్యో ఎప్పుడో ఒక పొరపాటు చేశాను, ఆ పొరపాటు విషయం నేను మర్చిపోయాను, కానీ అది ఎంతకాలమైనా నన్ను విడిచిపెట్టకుండా వస్తుందనుకోలేదన్నట్ట. అదేనాయనా పాపం యొక్క లక్షణం. కర్మ ఉన్నదే ఎన్ని జన్మలెత్తినా వదలడదట. తనువులు పెక్కైన చెడ్డవు తన కర్మంబుల్ తన తొంటి కర్మ రాశికి అనుచరమై బహువికారమై మనసు వడింజను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్. మానవుడు ఎన్ని జన్మలెత్తినా పాత వాసన కొంత ఉండిపోతుంది, పూర్వం చేసిన కర్మ ఫలితం కొంత ఉండిపోతుంది. ఆ తొంటి ఫలితంతో, కర్మల యొక్క ఫలితంతో ఈ జన్మలో కూడా ప్రవర్తిస్తాడు. పూర్వజన్మలో వాడు కుక్క అయితే ఈ జన్మలో కూడా కుక్కలా పసిగడుతూ ఉంటాడు, వాసన చూస్తూ ఉంటాడు. పూర్వజన్మలో పాము అయితే అన్నిటికీ బుస్సుమని లేచిపోతూ ఉంటాడు అందరి మీద. ఇలా ప్రాత వాసన విడిచిపెట్టదు. అది ఎటువంటిదట? తనువులు పెక్కైన చెడవు తన కర్మములు. ఎన్ని జన్మలెత్తినా అంత తేలిగ్గా పాత వాసన పోదు. అది పోవడానికి మళ్ళీ వాక్కుని శుద్ధి చేసుకోవాలి. వాక్కుని శుద్ధి చేసుకోవడానికి మళ్ళీ అమ్మనే పట్టుకోవాలి, సరస్వతీ కవచాన్నే పారాయణ చెయ్యాలి. నువ్వు ఎప్పుడో చేసిన పని ఇంకా పోలేదా అంటున్నావే, పోదు, ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి పోతుంది. అది మొత్తం మీద సుహోత్రుడి శాపం మహిషాసురుడి రూపంలో నిన్ను హింసిస్తోంది, పట్టుకుంది, పాలారుస్తోంది, పీడిస్తోంది, నీకు రాజ్యభ్రష్టత ఇచ్చింది అనగానే ఇంక ఇందులోంచి ఎలా బయటపడాలి అన్నట్ట. దీనికి ఒకటే, మనందరం అమ్మవారిని గట్టిగా పట్టుకుందాం. ఇప్పుడే నేను జగన్మాతను ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు సాత్విక శక్తి నాకు అక్కర్లా, ఇప్పుడు క్రోధశక్తి కావాలి. అమ్మవారు వచ్చి క్రోధరూపంతో మహిషాసురుని సంహరించాలి. ఆ అమ్మ క్రోధం ధరించాలంటే మనం కోపం పొందాలి అని విష్ణు అందరూ చూస్తూ ఉండగా ఎర్రని కళ్ళతో చూశాడు వాళ్ళకేసి. ఆ క్షణాల్లో ఆయన శరీరం కోపానికి గురయ్యింది, కోపాన్ని తెచ్చుకుంటాడు, ఆయన ఆవేశింప చేసుకుంటాడు. నిజానికి పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కోపం పొందడు, సర్వకాలాలలో సత్వగుణంతో ఉంటాడు, సాత్వికంగా ఉంటాడు, అందుకే ఆయనకి శాంతుడు అని పేరు, పరమశాంతమూర్తి. ఆయన అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళు ఎప్పుడూ అత్యావశ్యక స్థితిలో తప్ప కోపం తెచ్చుకోరట, ఆ కోపం కూడా తెచ్చుకుంటారట. తెచ్చుకోకపోతే ఎలాగండి మరి? ఇవాళ చాలామంది అంటున్నారు అప్పుడప్పుడు గురువులు మీరు కూడా కోపాలు చూపిస్తూ ఉంటారు ఏమండి అంటే, గురువులు కోపం చూపించకపోతే ఎలాగ? కోపం ఆవేశింప చేసుకోవాలి. రాముడు ఉన్నాడు పరమశాంతమూర్తి, కానీ కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని బాలకాండలో ప్రారంభంలో మొదటి సర్కలో రాశారు. ఆయనకి కోపమే రాదు. కానీ ఎవరైనా కోపం ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఆయన కోపగిస్తాడు. కానీ ఆయన కోపగిస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఆయనకి ఇంత పెసర కోపం వచ్చిందంటే దేవతలు కూడా భయపడతారట. బిభ్యతి దేవాశ్చ దేవాహ, దేవతలు కూడా బిభ్యతి భయపడతారు. జాతరోషస్య సంయుగే, కాసేపు కోపమును ఆయన తెచ్చుకున్నంత మాత్రం చేత ఆయన కోపంతో ఉన్నప్పుడు ఆ ముఖం చూచి దేవతలు గజగజ వణికి, ఇదేమిటి రాముడు శాంతపురుషుడు అనుకున్నాం, ఈయన కోపం వచ్చింది, ఇప్పుడు ఈ కోపంతో ఉన్న ఈయన దగ్గరికి వెడితే ఏం చేస్తాడో అని గజగజ వణికిపోయేవారట. అస్తమానం కోపగిస్తే అవడు మనల్ని చూసి భయపడ్డు. రాకరాక కోపం వచ్చిందంటే మాత్రం అప్పుడు మనల్ని చూస్తే ఎవడైనా వణికిపోతాడు. ఆ కోపం ఎందుకు తెచ్చుకుంటున్నాడు, పాపాత్మల్ని శిక్షించడానికి. శిక్షించకపోతే ప్రమాదం. ఎప్పుడు శాంతంగా కూర్చుంటే దానివల్ల చాలా నష్టం సుమండి. అందుకే మనకి పురువులు పురాణాల్లో ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం, ఇది బ్రహ్మస్వరూపం క్షాత్రస్వరూపం, ఎంత శాంతంగా ఉంటామో అంత కోపం తెచ్చుకుంటాం, ఎంత కోపం తెచ్చుకుంటామో మళ్ళీ అంత శాంతాన్ని వహిస్తాం. ఇటు శాంతం ఇటు క్రోధం, ఈ రెండు రెండు కళ్ళు కింద ఉండాలి. దుష్టుణ్ణి శిక్షించేటప్పుడు క్రోధాన్ని ఆవేశింపచేసుకోవాలి, అంటే తెచ్చుకోవాలి. మళ్ళీ ఆ పని అయిపోయాక క్రోధాన్ని విడిచిపెట్టాలి. ప్రహ్లాదుడి కోసం భయంకర క్రోధం తెచ్చుకున్నాడు ఆయన. మళ్ళీ ఆ ప్రహ్లాదుడు దగ్గరికి రాగానే అంత కోపం క్షణంలో పోయింది. చూశారు ఆయనకి ఎంత కోపం వచ్చిందో అంత కోపం పోయింది. ఆ కోపాన్ని చూచి మనం భక్తులు భయపడక్కర్లా. ఎందుకని, భక్తుల కోసం కోపం తెచ్చుకున్నాడు పరమాత్మ. ఇప్పుడు ప్రహ్లాదుడు శ్రీ నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. నరసింహుడు అతి భయంకరంగా తాండవం ఆడేస్తూ ఉంటే, ఆయన కోపం తగ్గకపోతూ ఉంటే ముందు లక్ష్మిని పంపారు. అమ్మ లక్ష్మి, నువ్వైనా చల్లబరచమ్మా ఆయన కోపం తగ్గించంటే, ఆవిడ ఆయన చూచి, ఓరినాయనో ఈ రూపం నేను ఎప్పుడూ చూడలేదు, ప్రళయార్క బింబం భూపగిదిను నదిగాని నెమ్మో సూర్యేందు నిభము కాదు. ఈయన ముఖం ప్రళయకాల సూర్యబింబంలో ఉన్నది, చంద్రబింబంలో లేదు. నేను వెళ్ళనన్నది అంటే లక్ష్మి కూడా వెళ్ళడానికి భయపడింది, అంత భయంకరంగా ఉన్నాడు ఆయన. అప్పుడు ప్రహ్లాదుడిని పంపారు బ్రహ్మాదులు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి నాకేం భయం అన్నట్ట.
కర్రదంష్ట్రా భృకుటీ సటానఖయు ఉగ్రధ్వానమున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయుంజేయవే.
అంతటి భయంకర నరసింహ రూపాన్ని చూచి అందరూ గజగజగజ వణిగిపోతూ ఉంటే ఆ సమయంలో ప్రహ్లాద కుమారుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కోరలతో, వంకర తిరిగిన పదునైన కోరలతో, జూలుతో, మళ్ళీ ఆ జూలు కూడా రక్తంతో తడిసి ఉంది, రక్తంతో తడిసిన జూలుతో, మా నాన్నగారి పేగులు చేతులతో పైకి లాగేవే ఆ ఆంతరమాలికతో, మండిపోతున్న అగ్నిగోళాల్లో ఉన్న నేత్రములతో ఉన్న నీ భయంకర నరసింహాకారాన్ని చూచి నేను భయపడను. ఈ నరసింహాకారం నాకెందుకు భయం, దీన్ని చూస్తే నేనేం భయపడను. ఐ డోంట్ కేర్. నేను భయపడేది ఒకటే, అదేమిటంటే భరించలేనిది, బయట పడ్డానికి వీలు కానిది, కష్టాలతో కూడినది ఈ సంసారం అంటే నాకు భయం. నాకు సంసారం అంటే భయం తప్ప నరసింహాకారం అంటే భయం లేదన్నాడు ఆయన. అంత మాట ఎవడన్నా అనగలడా, ఎంత జ్ఞానం ఉంటే అంటాడు ఆయన. భగవంతుడు మన కోసం కోపం తెచ్చుకున్నాడు తప్ప నిజంగా సాధువు ఆయన. ఆయన క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగితో ఉండేవాడు కాదనే జ్ఞానం ఉన్నది ఆయనకి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం భయం కాదు భక్తి చూపించాలి. ఇవాళ చాలామందికి దేవుడి దగ్గరికి వెళితే భక్తి కంటే భయం ఎక్కువ అనమాట. ఇలా తిరిగితే కొడతాడేమో, అలా తిరిగితే కొడతాడేమో, శివుడికి నందికి మధ్యలో పెడితే నందీశ్వరుడు తంతాడేమో, నందికి శివుడికి మధ్యలో పెడితే నంది శాపం వల్ల పంది అవుతామేమో, ఏమీ అవ్వం. ఆయన మీద భక్తితో వెళ్ళండి. నాకేం చేత కాదు, నాకు మంత్రం రాదు, తంత్రం రాదు, యంత్రం రాదు, నా వల్ల కాదు, నాకు నేను వచ్చి నీకు దండం పెట్టడం తప్ప ఏమీ నాకు చేత కాదు అనండి. మిమ్మల్ని ఎవడు నంది తనడు, ఇంకో పందిని చేయడు. మనకు కావలసింది భక్తి. ఎప్పుడైతే భక్తి ఉండదో అప్పుడు అన్నీ భయాలే పట్టుకుంటే మనకి ఇంకా అక్కడి నుంచి అన్నీ అనుమానం అనమాట. దీపం వెలిగించకపోతే బతుకు ఏమైపోతుందో, ఆస్తి ఏమైపోతుందో, ప్రదక్షిణ చేసేటప్పుడు కుడివైపు నుంచి తిరగకపోతే ఆయన ఏమైనా తంతాడేమో, చెట్టుకి దండం పెట్టి ముట్టుకోకపోతే, అందుకని చెట్టుని అందరూ ముట్టుకుని పీకేస్తున్నారు. రావి చెట్టు వేశారు దత్తాత్రేయుడి పక్కన. ఈ చెట్టు దగ్గర దీపం వెలిగించకపోతే వాడు ఎవడో చెప్పాడు నీ ఆస్తి పోతుందని, కాబట్టి దీపం చెట్టులో పెట్టి వెలిగించే చెట్టు మొత్తం చంపేద్దాం, చెట్టుని గట్టిగా ముట్టుకోకపోతే మనకి పాపం వస్తుందిట, అందుకని ముట్టుకుని మొత్తం చెట్టు పీకి పట్టుకుపోయి మన ఇంట్లో పెడదాం, మళ్ళీ ఇంట్లో భరించలేం కనుక దాన్ని తీసుకెళ్ళి గుళ్ళో బారేద్దాం. దేవుడు ఫోటోలన్నీ గుళ్ళో బారేయడం, పాత ఫోటోలన్నీ ఎంత తప్పో తెలుసారు, గుళ్ళో రహస్యంగా బారేస్తే దేవుడి పటాలు శిథిలమైపోతే వాటిని ఎక్కడో చోట నిమజ్జనం చేసేసి దూరంగా పారేయాలి. సముద్రంలో మాత్రమే వేయమన్నారు వాటిని, లేదా భూమిని తవ్వి అందులో పాతి పెట్టమన్నారు. నదిలో కూడా చేయకూడదు తెలుసా, నదులు కూడా పాడవుతాయి, చెరువులు పాడవుతాయి, సముద్రం కానీ లేదా భూగర్భంలో నిక్షిప్తం చేయాలి. అంతేగాని రహస్యంగా ఇక్కడ పారేయటమా, ఎందుకు పారేస్తున్నావు అంటే పాడైపోయిన పటం నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు పాడైపోతుందిట అని ఎవడో చెప్పాట. ఈ దిక్కుమాల లైవ్లోటు వచ్చి 24 గంటలు అంటే అన్నానని కాదు, కానీ ఇక వాడు రోజుకు ఎవడ కొడితే వాడు నోటుకు వచ్చినట్టు వాడు చెప్పడం, దాంతో మనందరికీ భయం ఎక్కువైపోతుంది, భక్తి తగ్గిపోతుంది. ఈ మధ్యన చెప్పే వింటున్నారా మీరు, అదేదో నిమ్మకాయ డిప్ప తిరగయ్యి అందులో నూనె పోయి ఆ తర్వాత ఆ నూనె పోసిన తర్వాత దీపం వెలిగించు, ఆ దీపం నెత్తి మీద పెట్టుకుని శివుడు చుట్టూ తిరిగానట. పాపం ఒక ఆవిడ ఆ దీపం నెత్తి మీద పెట్టుకుంటే ఈ దీపం ఒత్తి నెత్తి మీద పడింది, ఆ తర్వాత నెత్తి మొత్తుకుంది. ఇంకేమిటి ఉపయోగం నీకు, దీపం నెత్తి మీద పెట్టుకుని దేవుడు చుట్టూ తిరగడం ఎవడని వింటర్ అవుతాడు. ఇవి ఎవడో చెప్తున్నట్ట, పైగా దానికి ఏమో ప్రణవం అంటట, ఇంకోటి అంటట, ఈ పిచ్చివాళ్ళు అమాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళంతా దాన్ని నమ్ముతున్నారు. భగవంతుడు అలాంటి పిచ్చివి చెప్పలేవు, శాస్త్రాల్లో లేవు. నేను మీకు ఆత్మస్థైర్యంతో చెబుతున్న ఒక మాట చెప్పనా, మీరు నన్ను ఆత్మస్థుతి చేసుకుంటున్నాడు పొగుడుకుంటున్నాడు అని తిట్టుకున్నా నేనేమనుకోను. నేను 18 పురాణాలు ఈ మంత్రశాస్త్రాలు తెగ చదివి 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 కంఠస్థం చేసి చెబుతున్నాను. ఇలాంటి పిచ్చివి ఎక్కడ శాస్త్రాల్లో ఉండవు. ఇవి ఎక్కడుంటాయండి, నెత్తి మీద పెట్టుకు తిరగమంటాడు వాడు. దానికి వెనకాతలు ఒక అర్థం ఉంటుంది. ఏదైనా ఒక పని చెబితే భగవంతుడు అత్యంత జ్ఞానంతో కూడిన విధానం మనకి చెప్పాడు. అవి పోయి లేనిపోయి చేస్తే చివరికి మనకి భయం తప్ప ఏమీ ఉండదు. వీటిల్లోంచి మనం బయటపడమే జ్ఞానం అంటే. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యక తప్పదు. సమయమునకు మనం కోపం తెచ్చుకోవాలి, అత్యావశ్యకమైతే ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. ఆ క్రోధంతో ఉన్నవాడు పరమాత్మ మనల్ని రక్షించేవాడే తప్ప భక్షించేవాడు కాదు. ఆయనకు వచ్చిన క్రోధం దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి. అందుకనే ప్రహ్లాదుడు నాకు సంసారం అంటే భయం తప్ప భగవంతుడు అంటే భయం లేదన్నాడు. మనం భగవంతుడు కూడా అలాగే పట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ మహావిష్ణువు దేవతలకి శుభం చేకూర్చడం కోసం, అమ్మవారిని ఆవాహన చేయటం కోసం ఒక్కసారి క్రోధం పొందాడు. అప్పుడు ఆయన కళ్ళు ఒక్కొక్కటి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాయట. కోటి సూర్య ప్రతీకాసుడైపోయాడు ఆయన. ఆ ఎర్రబడిన కళ్ళల్లో నుంచి ఒక అపూర్వమైన కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి మంచి నీలపు వర్ణంలో ఉన్నది. ఇంద్రనీలమణులు ఎలా ఉంటాయి అలాంటి నీలపుమణి వంటి కాంతి బయటకు వచ్చింది స్వామివారిలో నుంచి. ఇత్తం నిశం దేవానాం వచాంసి మధుసూదన చకార కోపం శంభుశ్చ భృకుటీ కుటిలాననౌ తతోతి కోపపూర్ణస్య చక్రిణో వదనాత్తత నిశ్చక్రామ మహత్తేజః బ్రహ్మణః శంకరస్య చ. వరసగా విష్ణువులో నుంచి నీలపు కాంతి బయటకు వచ్చింది. అదే సమయంలో శివుడు కూడా ఇలా కనుబొమ్మల దగ్గరికి పెట్టాడు, మరి కోపగించాడు. అప్పుడు ఆయన కనుబొమ్మల మధ్యలో నుంచి అగ్నిజ్వాల వంటి ఒక కాంతి బయటకు వచ్చింది. అది తెల్లని కాంతి, స్వచ్ఛమైన పాలనురుగువలే ఉన్నది, సాత్వికమైన కాంతి. శివుడి నుంచి తెల్లని కాంతి, విష్ణువు నుంచి నీలకాంతి. ఇప్పుడు బ్రహ్మగారి 4 ముఖాల్లోంచి కూడా ఓ భయంకర కాంతి బయటకు వచ్చింది. ఇది ఎలా ఉంది, పద్మరాగముల వంటి కాంతి. కెంపులు ఎలా ఎర్రగా ఉంటాయో అటువంటి ఎర్రని కాంతి బయటకు వచ్చింది. ఈ 3 కాంతులు చూస్తూ ఉండగా కలిసిపోయి ముద్దయిపోయింది. ఇంతలో ఇంద్రుడిలోంచి ఒక కాంతి బయటకు వచ్చింది, యముడిలో నుంచి, అగ్నిలో నుంచి, నిర్వృతిలో నుంచి, వరుణుడిలో నుంచి, వాయువులో నుంచి, కుబేరుడిలోంచి, ఈశానుడి నుంచి, చంద్రుడిలో నుంచి, సూర్యభగవానుడి నుంచి, ఇంకా దిక్పాలకులతో ఉన్న వాళ్ళ వాళ్ళ యొక్క సహాయకుల నుంచి, స్త్రీలు శచీదేవి మొదలైనటువంటి వాళ్ళ శరీరాల నుంచి, ఇంకా స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వారంతా అక్కడ ఉన్నారే, వారందరి శరీరాల నుంచి రకరకాల కాంతులతో ఉన్న, విభిన్నమైన కాంతులతో ఉన్న పెద్ద పెద్ద జ్యోతులు, పుంజములు, కాంతి పుంజములు బయటకు వచ్చాయి. ఈ పుంజములన్నీ కలిసిపోవడం మొదలెట్టాయి, ముద్దయిపోవడం మొదలుపెట్టాయట. ఆ ముద్ద గిర్రును తిరిగిందిట. అలా తిరుగుతూ 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 ఉండగా అదొక అపూర్వమైన స్త్రీమూర్తిగా మారిపోయింది. అదే అమ్మవారు అయిపోయింది, ఆదిశక్తి అయిపోయింది.
ఇంతకీ ఈ అమ్మవారు ఎంతో పూర్వం లేదా ఉన్నది కదా, మరి ఎందుకు మళ్ళీ ఈ ముద్దలతో అయింది అంటే, మహిషాసురుడు లాంటి నీచుణ్ణి సంహరించడానికి నేను ఒక్కదాన్ని వెళ్ళి చేయటం కాదు, ప్రజల్లో చైతన్యం తేవాలి. ఒక గొప్ప పని చేయాలంటే వాడు ఒక్కడ చేయకూడదట, అందరినీ భాగస్వాములు చేయాలి. ఇదే మీకు పీఠాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పీఠంలో వారు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక డబ్బు ఉన్నవాడు, ఆయన ఒక్కడు చేయొచ్చు, కానీ అలా ఆయన ఒక్కడు చేయకూడదు. అది చేస్తే అది కూడా దోషమట. ఆ పీఠంలో లేక ఒక యజ్ఞంలో ఒక అన్నదానంలో 10 మందిని భాగస్వాములు చేయాలి. అప్పుడు ఆ 10 మందికి ఏమనిపిస్తుంది అనమాట, నేను కొంచెం ఇచ్చాను కనుక ఈ కార్యక్రమం బాగా సాగుతుంది, ఇంకా 10 మందిని ప్రోత్సహించాలి, మంచి పనులు చేయించాలి అనిపిస్తుంది. అందువల్ల ఏ పని చేసినా సంఘమే శక్తి. అందులో ముఖ్యంగా కలియుగంలో కలవు సంఘే శక్తి, కలియుగములో సంఘములో శక్తి ఉంటుంది. 10 మంది కలిస్తే 10 చేస్తాం, ఒంటరిగా ఏం చేస్తాడండి ఇప్పుడు? అందుకని భగవత్ ఏం చేసిందనమాట, వీళ్ళల్లో కష్టాలు వచ్చినప్పుడు విడివిడిగా ఉండి ఏడవడం కాకుండా అందరూ ఒక చోట చేరాలనే కోరిక రావాలి, ఐకమత్యం కావాలి, వీళ్ళ శక్తులన్నీ పుచ్చుకున్నాను కనుక మనం ఈ పనులు చేసామనే ఉత్సాహం వీళ్ళకి కలుగుతుంది. ఎంతమంది శక్తులను సంఘటితం చేసి ఒక పాపాత్ముడిని సంహరించవచ్చనే ఊహ వీళ్ళకిద్దాం అనుకుని ఆ తల్లి వీళ్ళ శక్తులన్నీ సేకరించి ఈ కాంతులన్నీ ఒక అపూర్వమైన రూపం ధరించింది. ఆ రూపం ఉన్నది కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది, కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నది, మంచి అపూర్వమైన దంతముల కాంతితో విరాజిల్లుతున్నది, సంపంగి పువ్వులా ఉన్నది ముక్కు, విశాలమైన నేత్రాలున్నాయి, చక్కని చెవులు, ఆ చెవులకు కుండలాలున్నాయి, మెడలో రకరకాలైన ఆభరణాలున్నాయి. ఈ కంఠాభరణాలతో ఆవిడ ముఖం మరింత వెలిగిపోతుంది. అందులో ఆవిడ మెడలో ఉన్న ఒక పతకం ఉన్నదట, అది చింతాక పతకం. రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత, రత్నములు తాపడము చేయబడిన గ్రైవేయ, గ్రీవము అంటే మెడ, గ్రైవేయం మెడలో ఉన్న, రత్నములతో కూడిన మెడలో ఉన్న చింతాక, చింతాక అనే ఒక పతకం ఉన్నది. చింతాక కాదు, చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను, చింతాకు కాదు, చింతాక పతకం. తెలియక మన నోట్లో పడిపోయి సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం, లక్ష్మణునికి చేయిస్తే బత్సలి పథకం అంటున్నారు. బత్సలి చింతాకు లేకపోతే తోటకూర కాదు, అది చింతాక అంటే చింతించినంత మాత్రము చేత కోరికలను తీర్చున్నది. చింత అంటే కోరిక, తలచుకొనుట, తలచుకున్నంత మాత్రం చేత కోరికలు తీరుస్తున్నది కనుక చింతాక అన్నారు. అటువంటి చింతాక అనే ఒక పథకం మెడలో వేసుకున్నదట. అందువల్ల ఇక మీద గుర్తుపెట్టండి, రత్న, రత్నములు తాపడము చేయబడిన గ్రైవేయ, మెడలో ఉన్నటువంటి చింతాక అని పేరు కలిగిన ముక్తాఫలాన్విత, ముత్యములు కూడా దానికి తాపడము చేయబడిన లోల, కదులుతున్నటువంటి ఒకనొక హారమును మెడలో ధరించినది. అమ్మవారి మెడలో హారం ఉంది, ఆవిడ కదిలినప్పుడల్లా మెడలో హారం కూడా కొంచెం అటు ఇటు కదులుతున్నది. ఆ కదులుతూ ఉంటే ఒక మధురమైన శబ్దం చేస్తుంది. కాళ్లకున్న నూపురాలు కానీ, చేతులకున్న కంకణాలు కానీ, మెడలో ఉన్న గొలుసులు కానీ మనం కదిలినప్పుడు ఏమవుతాయి, మనతో పాటు కదులుతాయి. కదిలినప్పుడు ఒకదానికి ఒకటి టింగ్ టింగ్ అని కొట్టుకుంటాయి, కొట్టుకున్నప్పుడు శబ్దం వస్తుంది. మన యొక్క ఆభరణములు కొట్టుకుంటే భయంకర శబ్దం వస్తుందేమో తెలియదు, కానీ అమ్మవారి ఆభరణముల యొక్క శబ్దం సంగీతము వలె ఉన్నదన్నారు, మధురముగా ధ్వనిస్తున్నదన్నమాట, అంత గొప్ప శబ్దం వస్తున్నది. ఇటువంటి ఆభరణాలు ఉన్నాయి. నడుముకి అత్యద్భుతమైన ఒక వడ్డాణం ఉన్నది, ఆ వడ్డాణానికి ఇంతంత గంటలు ఉన్నాయన్నమాట. ఆ గంటలు కూడా అమ్మవారితో పాటు కదిలి టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. కాళ్ళకు కూడా నూపురాలు ఉన్నాయి, అపూర్వమైనటువంటి మంజీరములు అన్నమాట. అటు ఇటు అమ్మ కదిలినప్పుడల్లా అవి గల్లు గల్లు అని శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం ఎలా ఉందో తెలుసా, మధురంగా పాడుతోందేమో సరస్వతి, కాళ్ళ దగ్గర నుండి పాడుతోందేమో అనిపిస్తుంది అనమాట. అంత మాధుర్యంతో కూడినటువంటి నూపుర ధ్వని కలిగినది అమ్మ, ఎర్రని వస్త్రం కట్టుకున్నది. అది చూచినటువంటి విష్ణువు, ఈ జగదంబకి ముందు వాహనం కావాలి అని హిమవంతుని కేసి తిరిగి, హిమవాన్ పార్వతీదేవి నీ పుత్రిక, ఆ పార్వతి యొక్క మరొక స్వరూపం ఈ జగదంబ, ఆవిడకి వాహనం ఈ అనగానే హిమవాన్ వాహనం సింహ. హిమవంతుడు ఒక సింహాన్ని పట్టుకొచ్చాడు, తన తపశ్శక్తితో సింహాన్ని సృష్టించాడు, ఒక మొగ సింహాన్ని. ఆ సింహాన్ని ఆవిడకి వాహనం ఇచ్చాడు. ఇప్పుడు అమ్మ సింహ వాహనం మీద కూర్చున్నది. అమ్మవారి చేతిలో ఎన్ని భుజములున్నాయో మనకి చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందిట అమ్మ, అక్షస్రక్పరశుంగదేషు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసిల్చ చర్మ జలజం ఘంటాం సురాభాజనం సోలం పాశ సుదర్శనే చ దధతీ హస్తైహి
ప్రసన్నాననం సేవే సైరిభమర్దిని ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం. అమ్మ చేతిలో జపమాల అక్షమాల ఉన్నది, మరో చేతిలో గండ్రగొడ్డలున్నది, ఒక చేతిలో గద, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో ధనుస్సు, మరో చేతిలో వజ్రాయుధం, మరో చేతిలో తామరపువ్వు, ఇంకో దాంట్లో కమండలం, ఒక చేతిలో దండం, మరో చేతిలో శక్తి, మరో చేతిలో ఖడ్గం, మరో చేతిలో డాలు, ఇంకో చేతిలో శంఖం, మరో చేతిలో ఘంట, ఇంకో దాంట్లో పానపాత్ర, మధు తేనె పోసుకునేటటువంటి ఒక బంగారపు గిన్నె అన్నమాట. ఇది 15వ చేతిలో ఉన్నది, 16వ చేతిలో సోలం, 17వ చేతిలో పాశం, 18వ చేతిలో చక్రం, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకీ ఈ ఆయుధాలన్నీ ఎవరెవరు ఇచ్చారు? ఫస్ట్ ముందు పట్టుకొచ్చేమో హిమవంతుడు సింహం ఇచ్చాడు. ఆ తర్వాత విష్ణువు తన సుదర్శనం నుంచి ఒక సుదర్శనం వంటి చక్రం సృష్టించాడు. దీనికి హలాదిని అని పేరు. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చక్రమునకు హలాదిని అని పేరు. శంఖానికి చక్రానికి రెండింటికి కూడా ఒకటే పేరు ఉంటుంది అమ్మవారికి. అందుకే శంఖమునకు కూడా హలాదిని. ఎందుకని? ఆహ్లాదం కలిగిస్తుందట తన శంఖంతో, తన శంఖనాదంతో భక్తులకు ఆనందం, పాపాత్ములకి బీభత్సం కలిగిస్తుంది, అందుకని హలాదిని. అలాగే చక్రం కూడా అంతే. ఈ చక్రం మనలాంటి భక్తులకి వరం ఇస్తుంది, కండకావరం కలిగిన వాళ్ళ యొక్క శిరస్సు తరుగుతుంది, అందువల్ల పాపాత్ముల్ని శిక్షించి పుణ్యాత్ములకు ఆనందం ఇస్తుంది, కాబట్టి అది హలాదినియే. ఈ విధంగా విష్ణువు ఆవిడకి చక్రం ఇస్తే శివుడు సోలం ఇచ్చాడు. తన సోలం నుంచి మరొక సోలము సృష్టించి, ఇంద్రుడు వజ్రాయుధం నుంచి వజ్రం సృష్టించి ఇచ్చాడు, యముడు యమపాశముల నుండి యమపాశం సృష్టించి ఇచ్చాడు, వరుణుడు వరుణపాశం నుంచి పాశం సృష్టించి ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే అగ్నిహోత్రుడు ఎప్పటికీ వాడిపోనటువంటి తామర పువ్వుల దండ పట్టుకొచ్చి ఆ తల్లికి ఇచ్చాడు. ఆ తర్వాత కుబేరుడు వచ్చాడు. నవనిధులు నీకు ఈరోజు నుంచి పరిచారకులుగా ఉండి సేవ చేస్తారు, ఇదిగో నీకు నిధులు ఇస్తున్నానన్నాడు. ఆపై పరమ పూజ్యుడైనటువంటి వరుణుడు అక్కడికి వచ్చాడు. వరుణుడు నిత్యం అమ్మవారికి వింజామరలు విసరడానికి వీలుగా ఇద్దరు పరిచారికలు ఇచ్చాడు. ఈ ఇద్దరు ఎప్పుడు కూడా అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కనే ఉండి వింజామరలు విసురుతూ ఉంటారు, విసిరికర్రలు విసురుతూ ఉంటారు. అందులో ఇలాంటి ఒక్కపోత కాలంలో ఏసీ లేకపోతే కష్టం, అందుకని అమ్మవారికి న్యాచురల్ ఏసీ కోసం అని వింజామరలు ఇచ్చారట. వింజామర అంటే తెల్లని చామరం, వెల్ల అంటే తెలుపు, వెల్ల ప్లస్ చామరం వింజామరం అవుతుంది, వెల్ల అంటే తెలుపు. ఇప్పుడు గుళ్ళో చూసారా మీరు, చమరి మృగం యొక్క వెంట్రుకలతో చామరము అని ఒకటి తయారు చేసి దాంతో అమ్మవారికి విసురుతున్నాం. ఇది చమరి మృగం యొక్క వెంట్రుకలు, తోక దగ్గరున్న వెంట్రుకలు. ఆ వెంట్రుకలని ముద్ద కింద కట్టి ఏ బంగారమో వెండిలోనో దాన్ని తాపడం చేస్తున్నాం, దానికి చామరం అని పేరెట్టాం. అవి తెల్లగా ఉంటే వెల్ల చామరం, కనుక వింజామరం అంటాం. తెల్లగా లేకుండా నల్లగా ఉందనుకోండి, అప్పుడు వింజామరం అనడానికి వీల్లేదు, చామరం అంటే చాలు. చాలా చోట్ల గొళ్ళల్లో ఆ వెంట్రుకలు తెలుపుదనం పోయి నలుపు వస్తున్నాయి. నలుపు వచ్చినా సరే వింజామర వీచాం అంటే ఎక్కడుంది, అక్కడ వింజామరం ఎక్కడుంది, తెలుపు ఎక్కడుంది, నలుపు వచ్చింది. కాబట్టి అది కూడా తెలుసుకుంటే కొంచెం మంచిది. అలాంటి ఎప్పుడూ నలుపురాని తెల్లని వెంట్రుకలతో కూడిన చామరములు పట్టుకుని అమ్మకి సేవ చేసే ఇద్దరు దాసీమణులను వరుణదేవుడు ఇచ్చాడు. ఇంకా సహస్రాక్షుడు ఇంద్రుడు మళ్ళీ వచ్చి ఒక గంట కూడా ఇచ్చాట. ఈ గంట చేత్తో పుచ్చుకుని టింగ్ టింగ్ అని వాయించమ్మా, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇది వాయించావంటే అవతల వాడి గుండెలు బేజారు ఎత్తిపోతాయి అని ఇచ్చాడు. ఈ గంట ఆయన దగ్గర ఉంది, కానీ ఈ గంట ఆయన వాయిస్తే అంత శబ్దం రాదట. అమ్మ దగ్గరకు వస్తే, అమ్మ చేతిలోకి వస్తే ఆ గంట వాయిస్తే అది రాక్షసుల గుండెలు కూడా పగిలిపోయేంత చప్పుడు ఇస్తుందిట. అంటే దీన్ని బట్టి శక్తి ఉన్నా ఉపయోగించడం చేత కానీ వాడి దగ్గర ఎందుకు పనికిరాదు. రివాల్వర్ ఇచ్చారనుకోండి పేల్చడం చేతి కానీ వాడికి ఉపయోగం ఏముందిట? ఆ మధ్యన ఓ పోలీసు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు పడ్డారట. అన్నీ ఎత్తుకుపోతే ఆయన పై ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. ఏమేం పోయాయి అంటే అన్ని లిస్టు చెప్పాట. నీకు సర్వీస్ రివాల్వర్ ఉంది కదయ్యా, మరి దొంగాడు నీ ఇంట్లో పడితే నువ్వు ఇంట్లో ఉండి ఏం చేసావంటే, నేను అంత తెలివి తక్కువ అండి ఏంటండి, ఆ దొంగడు రాగానేనండి దాని జాగ్రత్తగా బీరువాలు అడుగును దాచేసానండి, లేకపోతే అది కూడా పట్టుకుపోయేవాడు అండి అన్నట్టు. ఇంక ఇలాంటి వాడు ఎస్ఐ ఏమిటి ఉపయోగం నా మొహం? రికమెండేషన్స్. అడ్డదారులు వస్తారు చూసారా, రెండు మార్కులు వచ్చిన ఉద్యోగాలు, అప్పుడు ఏమవుతుంది మరి, ఈ రివాల్వర్ జాగ్రత్తగా బీరువాలో పెడతాట. ఎందుకు చెప్తానంటే నేను, రివాల్వర్ ఉంది వాడు ఆఫీసరే, ఉపయోగం ఉపయోగించడం జాగ్రత్తగా, పోతే పేల్చడం చేతగానప్పుడు ఏం ఉపయోగం లేదు. మన దగ్గర ధనుస్సున్నా వేయటం రావాలి,
ఇంట్లో పదార్థం అన్నా వంట చేయడం రావాలి. ఇంద్రుడికి గంట ఉంది, ఆయన వాయిస్తే ఏదో అలా టింగు 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 అంటుందన్నమాట. అదే అమ్మవారి చేతికి వస్తే ఆవిడ ఒక్కసారి గంట వాయిస్తే ఆ గంట నుంచి వచ్చే నాదమునకు రాక్షసుల గుండెలు పేలిపోతాయట. ఇదే మైకండి. గొంతుకులు ఏమైనా వాడికి ఇస్తే వాడు ఏం మాట్లాడతాడు, మాట్లాడితే ఆ గొంతు ఏమైనా అర్థమవుతుందా మనకి? అదే గొంతుకు దగ్గర వచ్చింది.
ఇప్పుడు మన గురువుగారు ఉపన్యాసం చెబుతారు అంటే దెబ్బకు ఒకరి సన్యాసం కూర్చో పారిపోతారు. మైకులో లోపం కాదు, మన గొంతుకు కూడా ఉపయోగించాలి కదా. అన్నీ ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చెయ్యాలి. అందువల్ల పిండి కొద్దీ రొట్టె ఎలాగో అమ్మవారిని బట్టి ఆ గంట యొక్క శబ్దం ఘంటాం అన్నాడు. ఓ పెద్ద గంటనిచ్చాట. ఇప్పుడు ఆ అమ్మవారి రూపం ఉన్నది ఎలా ఉన్నది? శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణితల కాంత దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజ దేవి సహస్రభుజమండిత సంభూత అసురనాశాయ తేజోరాశి సముద్భవ. అపూర్వమైన అమ్మవారి యొక్క వర్ణన ఇది. వేదవ్యాసుల వారు తన తపశ్శక్తి అంతా ధారపోసి అమ్మని దర్శించి రాశారు. అమ్మ తెల్లని ముఖంతో స్వచ్ఛమైన శాంత స్వభావంతో ఉంది. కానీ ఎంత శాంతంగా ఉందో కళ్ళు అంత నల్లగా ఉన్నాయి, నల్లగుడ్డ అంత నల్లగా ఉంది. అవసరమైతే నేను మిమ్మల్ని నల్లబరుస్తాను అంటే శ్మశానానికి పంపించగలనని చెప్పేటటువంటి గుడ్లు కనపడుతున్నాయి. ఈ పెదవులు ఉన్నాయి. సంరక్తాధర పల్లవ, మంచి ఎర్రగా ఉన్న అధర పల్లవం, అధరం అనే చిగురు కలిగింది. అధరము అంటే పెదవి. ఈ పై పెదవి కింద పెదవి కూడా బాగా ఎరుపు రంగులో ఉండి చూసేవాడికి అప్పుడే పుట్టిన చిగురులో ఉందిట. అంటే అంతరార్థం తెలుస్తుందా? పెదవులు ఎర్రగా ఉండడమే కాదు, ముసలాళ్ళు కూడా పెదవులకు రంగు వేసుకుంటే ఎర్రగా ఉంటాయి, కానీ వేలాడిపోయి చూడడానికి అసహ్యంగా ఉంటాయి. చిగురు టాకుల్లో ఉన్నాయనడం ద్వారా ఆవిడ పెదవులు కోమలంగా నవయౌవనాన్ని సూచిస్తున్నాయని చెప్పడం. నాటి అమ్మవారు ఎప్పుడు యువతీమణిలో ఉంటుంది, బాలామణిలో ఉన్నదన్నమాట. వ్యాసులవారు ఏం ఉపమానాలు వర్ణించారండి వాటిని. తామ్రపాణితల బాగా తోమిన రాగిరేకు ఎలా ఉంటుంది, ఆవిడ చేతులు ఆ రంగులో ఉన్నాయట. మరి తోమిన రాగిరేకు ఇళ్లల్లో వారేసి తోమకుండా ఏడాది తర్వాత రాగి అని పట్టుకొస్తే ఆ రాగి కాదు, ఆ రాగిని తొడగానే విరాగం పట్టుకుంటుంది మనకు కూడా, బైరాగి అయిపోతాడో దెబ్బకి. శుభ్రంగా తోమేస్తే, పీతాంబరం పెట్టి తోమితే రాగి ఉంటుంది, తళ్ళ 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 మెరిసిపోతుంది. ఆ రాగిరేకు ఎలా ఉందో ఆవిడ అరిచేతులలో ఉన్నాయట. తామ్ర పాణితల, పాణితలం అంటే అరచేయి, ఈ మధ్య భాగం ఇది చక్కని తోమిన రాగి వలే ఉన్నది, ఆ వర్ణములో ఎర్రగా ఉన్నది. కాంత సౌందర్యవతి యువతి, దివ్యభూషణ భూషిత, దేవతలిచ్చిన ఆభరణములతో నాశనములేని ఆభరణములతో వెలిగిపోతుంది. దివ్యభూషణములు కాకుండా మన భూషణములను ఎందుకు అనలేదో తెలుసా? మన గొలుసులు కొంతకాలం పోయాక మన గొలుసు ఎవరో కదో మనకే తెలియట్లే. మంగళసూత్రం వేసుకుని ఒక ఆవిడ వస్తే అది నల్లగా అయిపోయి చూడడానికి ఎలా ఉందన్నమాట, బహుశా ఇదేమన్నా నకిలీదేమో అనిపిస్తుంది. నకిలీ నెక్లెస్లా అనిపించకూడదు. దివ్యాభరణములు ఉన్నాయే, వాటికి మళ్ళీ మళ్ళీ మనం దాని అంటే మెరుగు పెట్టవలసిన అవసరం ఉండదు. మెరుగు పెట్టవలసిన అవసరము లేకుండా ఎప్పుడూ కాంతి తగ్గిపోకుండా ఉండే ఆభరణములను దివ్యాభరణములు అంటారండి. రెండు రోజులు మా ఇక్కడ మా రూమ్ దగ్గర బోర్లు నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లల్లో కనుక రెండు రోజులు మీరు ఉంగరం ఉంచారంటే ఆ తర్వాత ఈ ఉంగరం మంద కాదు, అది చూసేవాడికి ఇనప ఉంగరంలో ఉంటుందన్నమాట. చక్కగా అదే కృష్ణాజలంలో స్నానం చేస్తే ఈ ఉంగరం తడతడ మెరుస్తుంది. ఏ నీళ్లు పడినా, ఉప్పు నీరు పడినా, పప్పు నీరు పడినా, చెత్తా చెదారం పడినా కాంతి మాసిపోకుండా తళ్ళ తళ్ళ మెరిసిపోతూ ఉంటే వాటిని దివ్యాభరణములు అంటారు. దేవలోకంలో ఉన్నటువంటి బంగారమునకు భూలోకంలో ఉన్న బంగారానికి అంత తేడా ఉంది. ఇక్కడ బంగారం తొందర తొందరగా కాంతి పోగొట్టుకుంటూ ఉంటుంది, ఇక్కడ బంగారం అరుగుతుంది తరుగుతుంది, డబ్బు ధర కూడా పెరుగుతుంది లేక విరుగుతుంది. కానీ అక్కడ బంగారం అలా కాదు, సర్వకాల సర్వావస్థలలో ఒకే కాంతితో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నాశనము లేని బంగారం అది, దానికి తరుగుదల ఉండదు, అరుగుదల ఉండదు, విరిగిపోవడం ఉండదు. అటువంటి ఆ బంగారముతో తయారు చేయబడిన ఆభరణములు దివ్యాభరణములు. ఆ దివ్యాభరణములతో భూషిత అలంకరింపబడి కనపడుతుంది అమ్మవారు, అలంకృతురాలై ఉన్నది. అష్టాదశ భుజాదేవి, 18 చేతులు ఉన్నాయి ఇందాకే చెప్పాక మీకు. కానీ చిత్రం ఏంటో తెలుసా? వెంటనే పక్క పాదం వినండి,
అష్టాదశ భుజాదేవి సహస్ర భుజ మండిత. ముందు 18 చేతులతో పుట్టిందిట, చూస్తూ ఉండగా 18 చేతులు మాయమైపోయి సహస్ర భుజ మండిత 1000 చేతులు అయ్యాయి. రాక్షస సంహారం కోసం ఆవిడ మళ్ళీ చూస్తూ ఉండగా 1000 చేతులు అంటే కేవలం 1000 కాదు, సహస్ర శబ్దమునకు సంస్కృతములో ఏ గ్రూప్ ఆఫ్ గుంపు చేతులు లెక్క లేకుండా ఉన్నాయి. అనంత హస్తములు, అనంత శిరస్సులు, అనంత పాదములు, అనంత నేత్రములు. అందుకే సహస్ర శీర్షాదేవి, సహస్రాక్షి, సహస్రపాత్ అంటుంది వేదం తల్లిని గురించి.